అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరం దుశ్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయిపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం. ఏ క్షణం తీసుడు యొక్క మహిమేమిటో నిన్న కాసేపు మనం చెప్పుకున్నాం. ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా దక్షారామ భీమేశ్వరుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కుక్కుటేశ్వరం వెడుతూ వెడుతూ అమ్మవారి ఆజ్ఞ శిరోధార్యంగా భావించి ఈ ప్రాంతానికి అడుగుపెట్టాడు. అంటే దక్షారామ భీమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి మాణిక్యాంబ నాయన పిఠాపురం వెడుతూ వెడుతూ కాసేపు సంపరలో ఉండు, కొద్ది రోజులు అక్కడ ఉండు, అక్కడున్న ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకో, అభిషేకించు, అక్కడ నీకు ఒక మహాపురుషుడు దర్శనమిస్తాడు, ఆయనతో సంభాషించు అని ఆజ్ఞాపిస్తే ఆయన ఇక్కడికి వచ్చాడు. బాగా రీసౌండ్ ఇస్తాం చూసుకుందాం. ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆ కాలంలో ఉన్న ఆలయానికి ఇప్పటికీ చాలా తేడా ఉందని నిన్నే చెప్పాను. ఆ రోజుల్లో స్వామివారికి కుడివైపున దక్షిణం వైపున స్వామివారికి దక్షిణం వైపు ఇక్కడ తూర్పు పడమర ఇప్పుడు నేను చూసి చెప్పచ్చు. ఎక్కడ ఏ దిక్కేమిటో సహజంగా కొత్త వాళ్ళకి దిగ్భ్రాంతి అంటారు. ఏ దిక్కేదో తెలియదు కనుక దిక్కులు తెలియకపోతే దానికి దిక్కు భ్రాంతి, దిగ్భ్రాంతి. ఏదో తూర్పు ఏదో పడమరో తెలియదు. కానీ స్వామివారు ఎక్కడున్నారో మనకు తెలుసుగా. ఆయనకి కుడివైపున ఒక పెద్ద మండపం ఉండేది, అది చంద్రకాంత శిలా వేదిక. ఆ రోజుల్లో మంచి చలువు రాళ్ళు, తెల్లని స్వచ్ఛమైన రాళ్లతో ఉన్న ఒక గొప్ప మండపం ఉండేది. ఆ మండపంలో లోపాముత్రతో పాటు అగస్త్యుడు 11 రోజులు నివసించాడు. రోజు ఈ వెనకాల ఉన్నటువంటి తుల్యభాగా నదిలో స్నానం చేసి ఈ చుట్టుపక్కలంతా మారేడు తోట నాటాడు కదా, ఆ మారేడు తోటలో ఉన్న ఆకులు స్వయంగా కోసి ఈశ్వరుడికి స్వయంగా పూజ చేసి తదనంతరం మండపంలో కూర్చునేవాడు. మండపంలో ఆయనకి ఆ రోజుల్లో పెద్దగా శ్రోతలు లేదు. ఇవాళ నా అదృష్టం బాగుండి నేను 100 మంది కనపడుతున్నారు, కానీ పాపం అగస్త్య మహర్షికి ఒకే ఒక్క వినేటటువంటి వ్యక్తి లభించాడు, లభించింది ఆయన భార్య. ఒక్కొక్కళ్ళ అదృష్టం అలా ఉంటుంది. ఒక ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే ఎదురుగుండా చాలా శ్రద్ధతో ఒక్కడే కూర్చున్నట్టు ఇంకెవరూ కూర్చోలేదు. ఈయనకి చాలా ఆనందం కలిగి ఆఖరిన ఆయన్ని పిలిచి, బాబు నువ్వైనా నా ఉపన్యాసం చివరిదాకా విన్నావు, ఈ దండ నీకు వేస్తానంటే లేదు లేదండి, ఈ మైక్ సెట్ నాది అని అందుకు కూర్చున్నానని మీరు ఎప్పుడు వదులుతారని అన్నాడు. కానీ ఆ ఉద్దేశంతో కాదు, కానీ ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి వ్యక్తులు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు చేస్తున్న స్థలానికి ఇతరులు రాలేకపోయేవారు. రావాలంటే వాళ్ళకి యోగం ఉండాలి. ఒక మహాత్ముడు దర్శనం చేసుకోవాలంటే, ఆయన ఆశీర్వచనం పొందాలంటే, ఆయన చెప్పింది వినాలంటే వీడికి కూడా తపో యోగం, తపో నిష్ట ఉండాలి. లోపాముద్ర కారణ జన్మురాలు, అగస్త్యుడు సాక్షాత్ శివత్స్వరూపుడు, వరుణపుత్రుడు. అందుకే వాళ్ళ దర్శనం ఎవరు పడితే వాళ్ళు చేసుకోలేదు. ఆ కారణం చేతే వాళ్ళు ఇక్కడున్నా ఎవరికీ తెలియలేదు. రహస్యంగా లోపాముద్రతో ఇక్కడ కూర్చుని రోజు పొద్దుట పూజ అయిన తర్వాత ఆవిడ ఎదురుగుండా కూర్చోపెట్టుకుని యక్షణ ముక్తీశ్వరుడు యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పేవాడు. ఎవరైనా కాశీ వెడతామని మొక్కుకుని కాశీకి వెళ్ళలేకపోతే తక్షణం ఈక్షణ ముక్తీశ్వరుడికి నమస్కారం చేస్తే
కాశీ విశ్వనాథుడిని 1000 పర్యాయములు దర్శనం చేసిన ఫలితం వస్తుందని స్వయంగా చెప్పాడు.
విశ్వనాథుడి కంటే ఈయన దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. విశ్వనాథుడికి కొంచెం కోపం ఎక్కువ, ఎందుకంటే ఆయన విశ్వనాథుడు. నాథుడు అంటే భర్త, అధిపతి, ప్రభువు. ప్రభువుగా ఉన్నప్పుడు వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు, శాసనం అమలు చేస్తాడు. అదే ఇక్కడికి వచ్చేసరికి ఆయన ప్రభువు కాదు, ఆత్మీయుడు. ఆత్మీయులకి కోపం ఉండదు. మీరు ఎక్కడ చూడండి, ఒకే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఆఫీస్కి వెడితే ఒక రకంగా ఉంటాడు. ఆఫీసులో మేనేజర్గా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఏం బావా అన్నామంటే లాగా గోమీద కొడతాడు, ఎందుకంటే అక్కడ మేనేజర్ ఆయన. అదే ఇంటికి వచ్చిన తర్వాత బావా అంటే ప్రేమగా పలకరిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ మన చనువు ప్రదర్శించకూడదు. ఆఖరికి కన్న కొడుకునైనా సరే పౌరోహిత్యం చేస్తున్నప్పుడు ఒరే అని పిలవకూడదట. ఇప్పుడు ఒక ఆయన యజ్ఞం చేయిస్తున్నాడు, వాళ్ళ నాన్నగారి ఆత్మీయతే. ఆ యజ్ఞం జరుగుతున్న కాసేపు ఆయన బ్రహ్మ, అరే రాంబాబు అని పిలవకూడదు అక్కడ. అక్కడ రాంబాబు చందు సోంబాబు కాదు, ఆయన కాసేపు బ్రహ్మ. ఋత్విక్ అది కఠోర నియమం, నిజం చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అతి కఠోరమైన నియమం పాటించాలి. మా తండ్రి గారు మా అన్నయ్య ప్రిన్సిపాల్గా చేస్తున్నంతసేపు, కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు, ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవారు, ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ గారు అని పిలిచేవారు. చిత్రం ఏంటంటే మా అన్నయ్య ప్రిన్సిపాల్, మా నాన్నగారు లెక్చరర్ ఆయన దగ్గరే. అందుకని అక్కడికి వెళ్ళి ఒరే భాస్కర్ రావు అని పిలిచేవారు కాదు, ఏమంటే ప్రిన్సిపాల్ గారు ఇవాళ లీవ్ పుచ్చుకోనా అని అడిగేవారు. అది ఒక నియమం. ఈ నియమం తెలిస్తే అప్పుడు మనం సుఖంగా ఉంటాం. ఎల్లవేళలా ఒకే రకమైన బంధమును పాటించకూడదు. అందుకని శ్రోతగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, ప్రభువుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, ఇంటి దగ్గరకు వచ్చాక భార్యకి భర్తగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమే అని భార్యను పిలిచిన వాడు ఈవిడే రేపొద్దున జిల్లాలో కలెక్టర్గా ఉందనుకోండి, కలెక్టర్ గారి దగ్గరికి ఏమే అని అందరూ ఉంటూ వింటూ ఉండగా పలకరిస్తే అది అసభ్యంగా ఉంటుంది. అక్కడ ఆవిడ కలెక్టరే, గుర్తుపెట్టుకోండి. అందుకనే విశ్వనాథుడికి ఒక నియమం ఉన్నది, తాను కాశీలో ఉన్నంత వరకు సమస్త లోకాలకి ప్రభు. అక్కడికి వచ్చాక అవతల వాడు తప్పు చేస్తే కన్న కొడుకైనా బంధువైనా ఆత్మీయ శిష్యుడైనా శిక్ష మాత్రం వేసి తీరతాడు. అదే విశ్వనాథుడు ఇక్కడికి వచ్చి ముక్తీశ్వరుడిగా, మీరు ముక్తేశ్వరుడు అని పిలిచినా పర్వాలేదు, రెండింటికి అర్థం పెద్ద తేడా ఉండదు. ఇక్కడున్నప్పుడు మాత్రం మనందరికీ కన్న తండ్రి లాంటి వాడు, తండ్రికి కోపం ఉండదు. ఈ తండ్రి ప్రభువుగా ఉంటే కోపంగా ఉంటుంది. అందుకని విశ్వనాథుని కంటే సుకుమార హృదయం, కోమల హృదయం కలిగినటువంటి వాడు యక్షణ ముక్తీశ్వరుడు. ఈ విషయాన్ని లోపాముద్రకి అగస్త్యుడు చెప్పాడు. సరిగ్గా సమయానికి వీళ్ళిద్దరూ సంభాషించుకుంటున్నారు, లోపాముద్ర పురాణం వింటోంది, అగస్త్యుడు పురాణం చెబుతున్నాడు. ఆ సమయంలో కలకలకల శబ్దం వచ్చేసింది. ఏమిటని చూస్తే ఈ తుల్యభాగా నదిలో స్నానం చేయడానికి 10,000 మంది వచ్చారు ఒకేసారి. సాధారణంగా ఇక్కడ స్నానం చేయడానికి ఆ రోజుల్లో 8,000 మంది వచ్చేవారు కాదు. ఇప్పుడే లేరంటే ఇంకప్పుడే వస్తారు 10,000 మంది? ఆ రోజుల్లో భారత జనాభా ప్రపంచ జనాభా కొంచెం తక్కువ కదా. ఆ కాలంలో 10,000 మంది కలకలలాడుతూ సంకల్పపూర్వకంగా స్నానం చేస్తూ ఉంటే అగస్త్యుడు వెంటనే లోపాముద్రతో ఒక కారణజన్ముడు వచ్చాడు, నువ్వు అర్ఘ్యం పాద్యం ఆచమన జలం ఇవి పుచ్చుకుని అక్కడికి రా అన్నాడు. కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటటువంటి నీళ్ళకి పాద్యం, పాదములు కడుక్కోవడానికి ఇస్తున్నాం కనుక దానికి ఏమని పేరు? పాద్యం. ముఖం కడుక్కోవడానికి ఇచ్చేటటువంటి నీరు ఉంది, దానికి ఆచమనం అని పేరు. ముందు ముఖం కడుక్కుని కాసి నీళ్లు తాగితే దానికి ఆచమనం అని పేరు. ఇది భాషా నియమం. చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే దానికి అర్ఘ్యం, అందుకే హస్తయోహో, రెండు చేతులకు అర్ఘ్యం, కడుక్కోవడానికి కావలసిన నీరు సమర్పయామి ఇస్తున్నావు అని అర్థం. హస్తయోహని రెండు చేతులు వాడారు, ఒక్క చేతిలో పోయకూడదు నీళ్లు, రెండు చేతులను కాస్త ఉద్దరణతో నీళ్లు పోయాలి, అప్పుడు వాడు చేయి కడుక్కోవాలి. ఎప్పుడైనా ప్రయాణం చేసి వచ్చేటప్పుడు ఏ కారులోనో ఏ చెత్త చెదారం ముట్టుకుంటాం కదా, అప్పుడు చేతికి సూక్ష్మక్రిములు ఉంటాయి, అనారోగ్యం కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి శుద్ధి అయితే కానీ వాడు తాగడానికి తినడానికి ఈ చేతులు పనికిరావు. పూజ చేయడానికి చేతులు అపవిత్రంగా ఉంటే వీడు పనికిరాడు. అందుకని చేతుల్లో ఏం చేసేవారు, పచ్చకర్పూరం కలిపిన నీళ్లు పోసేవారు. పచ్చకర్పూరం తక్షణం చేతిలో పడగానే ఈ సూక్ష్మక్రిములు చంపుతుంది. అందుకే వామకేశ్వర తంత్రం అనే ఒక మంచి మంత్రశాస్త్రంలో శివుడు పార్వతితో ఇంటికి వచ్చిన వాడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరం కలిపిన నీరు చేతిలో 3 పోయాలి, అప్పుడు వాడు ఆ 2 ఇలా అనుకుంటే చేతులు శుద్ధి అవుతాయి, సూక్ష్మక్రిములు ఉండవని చెప్పాడు. అంటే ఆనాడు అంత గొప్ప సైన్స్ అది, అది గొప్ప వైద్య శాస్త్రం అది. ఇవాడ మనం వాడుతున్న ఈ షోడసోపచారాలు కూడా అపూర్వ ఆయుర్వేద వైద్యానికి సంబంధించినవి కూడా.
అందుకే వీటిని ఎప్పుడు తూచా తప్పకుండా పాటించాలి. మళ్ళీ ఎందుకు చేయాలండి, అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలండి, కాళ్ళు ఎందుకు కడుక్కోవాలండి, కాళ్ళు కడుక్కోకుండా లోపల కడితే తప్ప అనే పెద్ద ప్రశ్నలు వేస్తే అటువంటి వాడి కాళ్ళు చేతులు నరుగుతానన్నాడు యమకంకరులు. కాబట్టి వాటిని ఎలా చెబితే అలా పురోహితులు చెప్పిన దాన్ని కాదనకుండా చేయవలసింది. ఈ మూడు పుచ్చుకుని లోపాముద్రను రమ్మనగానే ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఇంతకీ స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నమాట, 10,000 మంది శిష్యులకి నాయకత్వం వహించిన ఒక మహానుభావుడు, ఆయనే వేదవ్యాస మహర్షి. ఆయన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కాశీ వెళ్ళి కాశీ నుంచి ద్రాక్షారామం వచ్చి ఈ అగస్త్యుడు వచ్చేసిన 2 రోజుల తర్వాత ఆయన అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి ఆయన కుక్కుటేశ్వరుడి దగ్గరికి వెడుతూ వెడుతూ ఈ ఈక్షణముక్తీశ్వర దర్శనానికి తుల్యభాగా నదీ తీరంలో వేయించేశాడు. రాగానే తుల్యభాగలో స్నానం చేశాడు ఆయన. ఆయనతో పాటు ఆయన శిష్యులందరూ కూడా సంకల్పం చెప్పుకు స్నానం చేస్తున్నారు. వారికి వేరే సంకల్పం ఇతరులు చెప్పవలసిన అవసరం లేకుండా ఎవరికి వాళ్ళే పండితులు. మహాసంకల్పపూర్వకంగా వాడు స్నానం చేస్తూ ఉండగా అగస్త్యుడు వినయంతో వచ్చి అందరికీ అర్ఘ్యం పద్యం ఇచ్చాట. ఇన్ని వేల మందికి అర్ఘ్యపద్యాలు ఇవ్వాలంటే ఎంత సమయం పడుతున్నాడు బాబు, అయినా ఇచ్చాడు ఆయన ఓపిక్గా. ఆ తర్వాత ప్రేమగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో మండపంలో కూర్చోబెట్టి వరుసగా వారందరికీ దర్శనం చేయించాడు. ఆ సమయంలో అక్కడ అందరికీ కూడా దర్శనం చేయించే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఈ ఆలయంలో ఒక అర్చక స్వామి ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు మార్కండేయ మహర్షి. 10,000 సంవత్సరాల కాలం మార్కండేయుడు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి ఇక్కడ అర్చకత్వం చేశాడు. అంటే ఈ ఆలయం యొక్క గొప్పతనం ఇప్పుడు మీకు తెలుసుకుందా. చిరజీవులలో చాలా గొప్పవాడైన మార్కండేయుడు అంతటి వాడు 10,000 సంవత్సరాలు ఈక్షణముక్తీశ్వరుని పూజించాడు. అగస్త్య మహర్షి లోపాముద్రతో 11 రాత్రులు నివసించాడు. ఈ సంపర యొక్క మహిమని శివమహిమని ఇక్కడే చెప్పాడు ఆయన. సరిగ్గా ఆయన చెబుతున్నప్పుడు వేదవ్యాసుల వారు 10,000 మంది శిష్యులతో వచ్చారు. చాలా అద్భుతంగా శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో చెప్పారు. స్నానం అయ్యింది, లోపలికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు, స్వామివారిని కాసేపు పూజించారు, తర్వాత ఇక్కడ కూర్చున్నారట. ఈ మండపం చుట్టూతో ఏముండేవని చెప్పాను, అన్ని బిలవవృక్షాలే కదా. అక్కడ శ్రీనాథుడు ఒక చిన్న వచనం రాశాడు, అనంతరం వా తుల్యభాగా నదీ తీరంబున బిల్వ తరు వనాంతరంబున ఇల్వలాసుర దమనుండును సాత్యవతేయుండును కొంత తడ విష్ట కథా వినోదంబుల పురుద్దు పుచ్చిరి అని. స్నానానంతరం ఈశ్వర దర్శనానంతరం మండపంలో కూర్చున్నారు. ఆ మండపం చుట్టూతో అన్ని మారేడు చెట్లు. ఆ మారేడు చెట్లకి పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళన్నీ బాగా పండి మిగలముక్కున్నాయి, ఒక రకమైన ఎరుపు రంగులోకి వచ్చాయి. అటువంటి పళ్ళ వాసన పీలుస్తూ వాళ్ళు కూర్చున్నారు. ఓ పక్కనేమో అగస్త్యుడు, మరో పక్కన వ్యాసుడు, శిష్యులంతా కొంచెం కింద కూర్చున్నారు. ఈ ఇద్దరు మహాత్ములు కనుక ఉన్నతాసనం మీద వేదిక మీద కూర్చుంటే మిగతా వాళ్ళంతా కింద కూర్చున్నారు. శాస్త్ర ప్రకారం పురాణం చెప్పేవాడి కంటే వినేవాడు కొంచెం కింద ఉండాలి, ఎత్తు తక్కువలో కూర్చోవాలి. ఒక 2 కాళ్ళు పని చేయకపోతే చెప్పలేం, కానీ ఆరోగ్యం బాగా లేనివాడు మాత్రం ఎలా కూర్చున్నా పర్వాలేదు, తక్కిన వాళ్ళు ఎప్పుడూ కూడా కింద కూర్చునే పురాణం వినాలేదు, ఒక కఠోర నియమం. అందుకనే తక్కిన వాళ్ళు కింద కూర్చున్నారు. ఆ సమయంలో అగస్త్యుడు వేదవ్యాస మహర్షి ముఖం కేసి చూసి, మీరు అదృష్టవంతులండి, సరిగ్గా సమయానికి వచ్చారు. ఇవాళ పరమ పవిత్రమైన మాస శివరాత్రి, మాస శివరాత్రి నాడు ఈశ్వర దర్శనం చాలా మంచిది. అందున ఈక్షణముక్తీశ్వరుడు చూపులతో అనుగ్రహిస్తాడు, చూపులతో మోక్షమిస్తాడు. మహాపాపాలన్నీ కేవలం ఇక్కడ అడుగు పెట్టడంతో ముక్తం అయిపోతాయి, తొలగిపోతాయి, పటాపంచలైపోతాయి అని చెప్పాడు. ఇలా చెప్పగానే మీరైతే ఏం చేస్తారు, సంతోషపడిపోతారు. ఓహో, చూపులతో అనుగ్రహిస్తాడు ఆయన, ఇక్కడికి అడుగు పెడితే పాపాలన్నీ పటాపంచలు అవుతాయి, ఇటువంటి క్షేత్రానికి వచ్చామని ఒక రకమైన ఆనందం కలగాలి, ముఖంలో బ్రహ్మానందం లభించాలి. కానీ వ్యాసుడు మాత్రం నీరసంగా కూర్చునున్నాడు. పోనీ ఆయనకి ఏమైనా నడక వల్ల అలసట ఉందా? వేదవ్యాసుల వారికి మనకు వల్లే కాలి నడక వల్ల నీరసం వచ్చే లక్షణం లేదు. ఆయన దివ్యశక్తి కలిగిన వాడు. ఎన్ని రకాలుగా పలకరించినా, ఎంత ప్రేమగా మాట్లాడినా వ్యాసుడి ముఖంలో మాత్రం దైన్యమే కనపడింది, బాధే కనపడుతోంది, కళాకాంతులు లేవు. అందుకే అనుమానం వచ్చింది అగస్త్యునికి. కొంత దివ్య దృష్టి కూడా కలిగిన వాడు కనుక కనిపెట్టి వెంటనే ఏమన్నాడు, ఆననమునందు వైవర్ణ్యమగ్గలించే కన్నుగవయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదే నీ ఒకటి నీ అంతరంగముని ఉన్నది ఇది ఎట్టులొక్కో.
పుణ్యాత్మ. నువ్వు సాధారణంగా ఇతరులకు మళ్ళీ ఎక్కడికైనా పెడితే పాపాలు చెయ్యి, క్షేత్రాలకు పెడితే క్షేత్రంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. సహజంగా మనుష్యులు చాలామంది క్షేత్రాలకు వెళ్ళి అక్కడ నియమం పాటించలేక భ్రష్టులైపోతారు. క్షేత్రాలకు కొన్ని నియమాలు ఉన్నాయి, అందులో ఇటువంటి ముక్తినిచ్చే క్షేత్రాలకు వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆలయ ప్రాంగణంలోకి చెప్పులతో వెళ్ళకూడదని చెప్పాడు. చెప్పులు బయటే విడిచిపెట్టి ప్రాకారం దాటి లోపలికి వెళ్ళాలి. చెప్పులతో ముక్తినిచ్చేటటువంటి ఈశ్వరుడి సన్నిధానానికి ఎవడైనా లోపలికి పెడితే అటువంటి వాడు వచ్చే జన్మలో 1000 జన్మలు వీధి కుక్కై పుడతాడు. మళ్ళీ మామూలు కుక్క కాదు, ఇళ్లలో మంచి బొచ్చు కుక్కై పుడితే కొంతలో కొంత అయ్యాం, ఏసీ కారులో తిరగచ్చు. కానీ వీడు చచ్చు కుక్క పుచ్చు కుక్కై పుడతాడు, బొచ్చు కుక్కగా పుట్టాడు. అందువల్ల మహాపాపం అని చెప్పారు. మీరు చూసారు లేదు, అందుకే చెప్పులు బయటే విడిచిపెట్టి లోపలికి వెళ్ళడానికి గల కారణం. అయితే చెప్పులు ఇక్కడ విడిచిపెడితే కాస్త భద్రత ఉంటుందని కూడా ఒక లాభం ఆలోచించి ఎవడు వేదిక కింద వాడు పెట్టుకుంటున్నారు. ఒక్కో చోట ఏమవుతుందంటే ఎంత కాదనుకున్నా తీరా అక్కడికి వెళ్ళాక మనకి తెలియకుండానే ఈ చెప్పుల కోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. తిరుపతిలో ప్రవచనం అయ్యాక తీరా చూస్తే చెప్పులు పోయాయి. చెప్పులు పోయిన తర్వాత ఆర్గనైజర్స్ కంగారు పడి అప్పటికప్పుడు మళ్ళీ ఊళ్ళోకి పంపించి చెప్పులు తెప్పించారు. ఒక నెలాళ్ళ తర్వాత ఒక ఉత్తరం వచ్చింది మా పీఠానికి, గురువు గారు మీ పాదుకలు ధరిస్తే నాకు కూడా పురాణం చెప్పడం వస్తుందేమో, మీ పాండిత్యం వస్తుందేమో అనే భక్తితో మీ పాదుకలు పట్టుకుపోయానండి. ఆనాడు రాముడి పాదుకలు భరతుడు పట్టుకెళ్ళినట్టుగా మీ పాదుకలు పట్టుకెళ్ళినందుకు నన్ను శపించద్దండి అన్నాడు. రాముడి పాదుకలు అడిగి పట్టుకెళ్ళాడు భరతుడు, ఎత్తుకుపోలేదుగా. వీడు ఎత్తుకుపోతే ఎలాగా, ఎత్తుకుపోతే ప్రమాదం. కాబట్టి ఎవరన్నా అలా పట్టుకెళ్ళదలిస్తే అడిగి పట్టుకెళ్తే నాకు కొంత ధైర్యం. అందువల్ల ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి మాత్రం చెప్పులతో అడుగు పెట్టాలి, కొన్ని నియమం. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్రాంగణంలో దర్శనం చేసుకుంటున్న కాసేపు మాట్లాడకూడదు. దర్శన సమయంలో మాట్లాడడం మహాపాపం. మీకు ఎంత భక్తి కలిగినా ఏమండి గురుగారు బాగున్నారా, మంచి నీళ్ళు తాగుతారా, ఇలాంటి ప్రశ్నలు ఆ కాసేపు అక్కడ అడగకండి. ఆ లోపల కుశల ప్రశ్నలు అయ్యాక దర్శనం అయ్యాక బయటకు వచ్చాక చెయ్యాలి. లోపల ఏదైనా ఈశ్వరుడికి సంబంధించిన పత్రి పుష్పం ఇస్తే వీటిని తక్షణం నందీశ్వరుడి మీద పెట్టాలి. ఇవి శాస్త్ర నియమాలు, పురాణ నియమాలు, మంత్రశాస్త్ర నియమాలు కూడా. ఇవన్నీ ఎరిగినటువంటి వాడివి నువ్వు. అటువంటి నీవు పండితుడివి, మాట వరస కూడా పాపం లేనటువంటి అనఘుడివి. నీవు ఏడుస్తున్నావు, ఏదో కారణం ఉన్నది. నీ ముఖమంతా రంగు కోల్పోయి పాలిపోయి ఉంది. ముఖంలో ఎక్కడ కత్తి వాటికి నెత్తురు చుక్కలేదు, అంత పాలిపోయి కనపడుతోంది. కళ్ళల్లో దైన్యం కనపడుతోంది, అంటే ఏదో బాధ నిండు పట్టి పీడిస్తోంది. నీ వంటి మహాత్ముడికి అష్టాదశ పురాణాలు రాసిన వాడికి, లోకానికి ధర్మాలు చెప్పినటువంటి వాడికి కూడా బాధ వచ్చిందంటే ఏదో కారణం ఉంటుంది. ఏమిటి నీ బాధ చెప్పు. పైగా కాశీకి వెళ్ళి అక్కడి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చానని చెప్పావు రాగానే. కాశీ వెళ్ళిన వాడు ఎవడు తనంత తానిక్కడికి రాడు. నేను తప్పనిసరి వింధ్యపర్వతం యొక్క గర్వం అడచడానికి ఇక్కడికి వచ్చాను, కానీ నీకు అటువంటి కర్మ ఏమీ లేదే, మరి నువ్వెందుకు వచ్చావు? వింధ్యపర్వతంతో సంబంధం లేకపోయినా కాశీ విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాశీలోకి వెళ్ళినటువంటి వాడు కాశీలోనే ఉండిపోవాలి, ఎక్కువ కాలం ఉండిపోవాలి, ఏళ్ల తరబడి అక్కడ ఉండాలి, చివరి క్షణాల్లో అక్కడే గడిపి శరీరం విడిచిపెట్టాలనుకుంటారు. కాశీలో మరణించడం కోసం ఎంతోమంది నివాస స్థానాలు ఏర్పాటు చేసుకుంటారు. నువ్వు కాశీ విడిచిపెట్టి వచ్చావు అంటే బహుశా కాశీలో ఏదో నీకు గొడవ వచ్చిందేమో అని నా అనుమానం. కాశీలో మొట్టమొదట కనపడేవాడు డుంటి విఘ్నేశ్వరుడు. ఆయనకి లోపలికి వెళ్ళిన వాడు తప్పక నమస్కారం చెయ్యాలి. కాశీ వెళ్ళగానే స్నానానంతరం విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళే ముందు డుంటి విఘ్నేశ్వరుడికి అతి వినయంతో నమస్కరించి ఆయన దగ్గర గుంజేళ్లు తీస్తే అటువంటి వాడికి విశ్వేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కొంపదీసి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయకపోతే నిన్నేమన్నా తన్నాడా? ఇంకా అన్నపూర్ణ ఆలయంలో లోలార్కుడు అనే పేరుతో సూర్యభగవానుడు ఉన్నాడు. సూర్యుడు 12 రూపాలతో కాశీలో ఉన్నాడు. ద్వాదశాదిత్యులు అంటారు ఆయన్ని. అందులో అన్నపూర్ణ ఆలయంలో నైరుతి దిక్కులో ఉన్నటువంటి సూర్యభగవానుడి పేరు లోలార్కుడు. లోలత్వం అంటే ఇష్టం. ఎంతో ఇష్టముతో ఇతరులు పిలవకుండా తనంత తాను కాశీలో విశ్వేశ్వరుడి కోసం ఆయన కొలువై ఉన్నాడు గనక లోలార్కుడు అని పేరు అనమాట. మీరెవరన్నా ఇష్టంతో ఈ ఊళ్ళో ఉండిపోతే మిమ్మల్ని కూడా ఆ పేరుతో పిలవచ్చు అనమాట. లోల సుబ్బారాయుడు అంటే సుబ్బారాయుడు గారు ఎంతో లోలత్వంతో ఇష్టంతో ఉంటున్నారు. లోల లింగయ్య అంటే బాగా లోలత్వంతో ఈయన ఇక్కడ నివసిస్తున్న లింగయ్య. ఇలా ఎవరికైనా లోలత్వం ఉంటే, దీని మీద ఇష్టం ఉంటే అటువంటి వాళ్ళకి ఈ పదం చేర్చుకోవచ్చు. సూర్యుడికి చాలా ఇష్టం కాశీ, అందుకని సూర్యుడు ఇష్టపడి ఉన్నాడు గనక లోలార్కుడు. ఆయన ఏమన్నా నిన్ను తిట్టాడా? లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా మాట మాట వెనకయ్య శ్రీ డుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు గదా తెగువ నిన్ను ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయ్యకుండదు గదా అన్నపూర్ణ నెపమేమియునులేక నీ ఎడాటమున పాటి తప్పడు కదా భైరవుండు ఎట్టుబాసితి మిన్నేటి ఇసుక తిప్ప ఎట్టుబాసితి వాస్థలం వేణుగ్రోసులెట్టుబాసితి విముక్త కట్టభూమి ఎట్టుబాసితి విశ్వేశు ఇందుధరుని. సూర్యుడేమన్నా కాశీకి వెళ్ళాక నీ మీద కోపంతో ఈ ఊళ్ళో ఉండద్దు అని ఏమన్నా తిట్టాడా? నీకు ఆయనకి మాటా మాటా పెరిగి తగాదా వచ్చిందా? అలా తగాదా పెట్టుకో, నువ్వు పెట్టుకో, ఆయన పెట్టుకున్నా కాబట్టి సూర్యుడికి నీకు తగాదా వచ్చిందని నాకు అనిపించడం లేదు. పోని విఘ్నేశ్వరుడు క్రోధావేశాలతో నిన్ను ధిక్కరించాడా అంటే నీవు విఘ్నేశ్వర భక్తుడివి కనుక మాట వరసకు కూడా ఆయనతో యుద్ధం చెయ్యవు. ఆకలి వేస్తే మధ్యాహ్నం పూట ఎంత దౌర్భాగ్యుడికైనా స్వయముగా బంగారు గరిటతో పాయసం పెడుతుంది అన్నపూర్ణాదేవి. కాశీకి వెళ్ళిన వాడికి అన్నం పెట్టకుండా అన్నపూర్ణ అనుగ్రహించి పంపించకుండా ఎవ్వడూ వెనక్కి రాడు. ఒకవేళ నీవు కాశీ వెడితే ఆకలి వేస్తే అన్నపూర్ణ పొరపాటున అన్నం పెట్టక ఛీ పో అందా, అలా అన్నదే. ఇంకా కాశీకి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఆ కాలభైరవుడికి నీవేమైనా నమస్కారం పెట్టకపోతే ఒక తన్ను తన్నాడా, కోపగించి నిన్ను బయటికి పంపాడా? మాట వరసకు కూడా కాలభైరవుడు నీలాంటి పౌరాణికుణ్ణి తిట్టి పంపించాడు.